సముద్ర జలాల మధ్యలో పడిపోయి అందులోంచి మళ్ళీ లేచాడు. తత కుంభ సముత్పత్య సుగ్రీవం అభిపత్యచ, అతి కష్టం మీద సముద్రంలోంచి లేచి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఈసారి సుగ్రీవుడి పిడికిలితో కొట్టాడు. ఈ విధంగా కుంభుడికి సుగ్రీవుడికి మధ్యలో ముష్టి యుద్ధం జరిగింది. ముష్టి అంటే పిడికిలి, ముష్టివాడు కొట్టుకునే యుద్ధం కోసమా? ముష్టి యుద్ధం అంటే ఇలా పిడికలతో టింగ్ టింగలు కొట్టుకోవడం అన్నమాట. ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా సుగ్రీవుడు ఈ కుడి చేతి బొటను వేలు బయటికి పెట్టి పిడికిలి బిగించి బలంగా వాడి కుంభుడి యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. ఈ గుండెకాయ ఉన్న చోట కొట్టాడు. దెబ్బతో వాడి గుండె పగిలిపోయి బయటకు వచ్చింది. మొత్తం గుండెకాయ బయటకు వచ్చి కసిబాల టిక్ టిక్ అని కొట్టుకుని ఆ తర్వాత కొట్టుకోవడం ఆగిపోయిందట. వాడు కింద పడి అరిచి చచ్చిపోతూ ఉంటే ఆ అరిచిన అరుపులకి కొండలతో గుట్టలతో లంకానగరం కాదు ఆకాశం కూడా దద్దరిల్లిపోయిందన్నారు. ఈ విధంగా మహాఘోర యుద్ధం సాగింది. చివరికి కుంభని కుంభాదులు మరణించగా ఈసారి రావణాసురుడు మకరాక్షుడిని పంపించాడు. వీడు ఖర దూషణాదులను ఉన్నారు కదా, జనస్థానంలో రాముడి చేతిలో 14,000 మంది రాక్షసులు కరుడు దూషణుడు మరణించారు. అందులో కరుడు కొడుకు వీడు మకరాక్షుడు. కరుడేమో దండకారణ్యంలో ఉండేవాడు, వీడేమో లంకానగరంలో ఉండేవాడు. మకరాక్షుడిని పిలిచి మీ నాన్నని చంపిన రాముడిని లక్ష్మణుడిని సంహరించన్నట. వాడు ఎప్పటికప్పుడు నేను గొప్పవాణ్ణి, నన్ను ఒంటరిగా పంపితే బాగుండు, ఒంటరిగా వెళ్ళి నేను తొంటరిన యుద్ధం చేసి అందరినీ పంటి కింద పెట్టి మింగివేస్తాను అనుకునేవాడు. ఇప్పుడు వాడు ఉత్సాహంగా యుద్ధానికి బయలుదేరాట. ఈ మకరాక్షుడికి వానరులతో ఘోర యుద్ధం సాగింది. మహాయుద్ధం అండి, మామూలు యుద్ధం కాదు. ఎక్కడ రాముడు మా తండ్రిని నేను లేనప్పుడు ముసలాన్ని చేసి చంపేట, ఇప్పుడు పడుచువాణ్ణి వచ్చాను, నాతో యుద్ధానికి పిలుస్తున్నాను, ఎక్కడా రామా అన్నట. అప్పుడు రామచంద్రుడు నవ్వి ఇక్కడే ఉన్నాను రా, ఇదిగో ఈ బాణం ఉందే నా చేతిలో కనపడుతున్న బాణం, ఈ బాణమే మీ డాడీ బాడీ అంతా చీల్చి వాడిని చంపిన బాణం అంటూ రామచంద్రుడు ఆ తీవ్ర బాణం ప్రయోగించాడు. వాడు ఆ బాణాన్ని మధ్యలో 2 ముక్కలు నరికి పారేశాడు. దుర్మార్గుడు రాఘవ, ఆ రోజు మహారణ్యంలో మా నాన్నని చంపింది నువ్వా? నేనేదో మహావీరుడు అనుకున్నాను, నువ్వు మానవుడివే, పెద్ద కండలు తిరిగి భయంకరాకారంతో లేవు. ఈరోజు మనిద్దరికీ మధ్యలో జరిగే సమరంలో నిన్ను చంపి మా తండ్రికి నీ నెత్తుడితో తర్పణమిస్తాను. సాధారణంగా చచ్చిపోయిన వాళ్ళకి తిలోదకాలు ఇస్తారు, నువ్వులు నీళ్లు కలిపి తర్పణమిస్తారు, నేను నీ నెత్తుడితో తర్పణం చేస్తాను అంటూ రాముడి మీద 6 బాణాలు వేశాడు. రాముడు 6 బాణాలు ఖండించి వాడి నుదుట ఒక బాణం కొట్టాడు. వాడు ఆ బాణం చేత్తో తీసి అవతల పారి 60 బాణాలు వేశాడు. రాముడు 70 బాణాలతో వాటిని చీల్చి చెడ్డాడాడు. ఆ తర్వాత వాడు పెద్ద సోలం తీసి గిరగిరగిరా తిప్పి రాముడి మీదకు వేశాడు. ఈ సోలం దెబ్బకు నువ్వు చచ్చిపోతున్నావు అన్నట. అది ఇంచుమించుగా 1,00,000 కిలోల బరువు కలిగిన సోలం, అది 1,00,000 కేజీలు. దాన్ని బట్టి ఆలోచించండి, వాడి క్వింటాళ్ళు కూడా కాదు. ఆ సోలం వస్తుండగా రాముడు 4 బాణాలతో దాన్ని నరికి 2 బాణములతో వాడి శిరస్సు ఖండించి చంపేశాడు. ఈ విధంగా మకరాక్షుడు కూడా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి కొడుకులు ఇద్దరిని చంపిన ఘనత రాముడికి దక్కిందిట. ఇది చూచిన ఇంద్రజిత్తు ఆశ్చర్యపోయి ఈ దుర్మార్గులు ఎన్నిసార్లు ప్రయత్నించినా మరణించటం లేదు అనుకున్నాడు. వెంటనే మళ్ళీ హుటాహుటిన ఈ రాత్రిపూట లంకానగరంలో ప్రవేశించిన వానరుల్ని సంహరించడం కోసం తాను ఎప్పుడూ యజ్ఞం చేసే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళొచ్చినప్పుడల్లా వాడు అదృశ్య రూపంతో యుద్ధం చేయగలుగుతాడు అందుకనమాట. అక్కడికి వెళ్ళి నల్ల మేకను పట్టుకున్నాడు. ఇది 2వసారి రాశారప్పుడే. వాడు ఏం చేశాడు మళ్ళీని, త్యాగస్య కృష్ణవర్ణస్య గళంజగ్రాహ దేవత, నల్ల మేక మెడ పట్టుకుని పిసికి దాన్ని నరికి యజ్ఞగుండంలో వేసి సంహరించి ఆ తర్వాత అగ్నిహోత్రుడిచ్చిన బాణాలు పుచ్చుకొని మహావేగంగా రథమెక్కి అక్కడికి వచ్చాడు. ఓరి వానరవీరుడారా, అంతర్ధాన శక్తిని పొంది మళ్ళీ వచ్చాను నేను. నేను యజ్ఞం చేసి అంతర్ధానమయ్యే శక్తి పొందాను, ఇప్పుడు నేను మీకు కనబడను. ఈ పూటైనా మిమ్మల్ని చంపి ఆ తర్వాత మా తండ్రికి ఆనందం చేకూరుస్తాను అంటూ అదృశ్య రూపంతో ఘోర బాణాలు వేశాడు. మళ్ళీ వీడు ఆకాశంలో చేరటం వల్ల వీడు ఎక్కడున్నాడో ఎవరికి కనపడటంలా, వాడి ధనుష్టంకారం వినపడుతోంది, బాణాలు వస్తున్నాయి, మనిషి కనపడ్డ. వాడు అతిరథుడు, మాయావి, మహాఘోర యుద్ధం సాగింది. ఈసారి లక్ష్మణుడు ఏం చేశాడు, అన్నగారి దగ్గరకు వచ్చి, అన్నయ్య ఏమిటి సహనం? వాడేమో బ్రహ్మాస్త్రంతో మాయావి అయి బాణాలు వేస్తున్నాడు, నువ్వేమో వాడి మీద బాణం వెయ్యొద్దు బ్రహ్మాస్త్రం వెయ్యొద్దు అంటావు. ఇలా అయితే చీటికి వాటికి మనం పడిపోతున్నాం, వాడు రెచ్చిపోతున్నాడు. ఎక్కడో ఒక చోట దీనికి తగిన ప్రాయశ్చిత్తం జరగాలి. ఈ పూట నేను క్రోధించాను అని చాలా కోపంతో పళ్ళు పటపట కొరికిలన్నట్ట. బ్రహ్మవస్త్రం ప్రయోక్ష్యామి వధార్థం సర్వరక్షసాం, సమస్త రాక్షసులు మరణించదరుగాక అని సంకల్పించి నేను బ్రహ్మాస్త్రం వేస్తాను. ఈ అస్త్రం దెబ్బకి మొత్తం ఇంద్రజిత్తుతో రావణుడితో పాటు మొత్తం లంకలో ఉన్న రాక్షసులంతా గుండపిండి తెచ్చిపోతారు. వేసిన అస్త్రం అన్నాడు. అప్పుడు రాముడు మళ్ళీ వచ్చి ప్రేమగా చేతితో ఇలా నిమిరి, వద్దు నాయన, ఒక దుర్మార్గుడిని చంపడం కోసం జాతి జాతిని నాశనం చేస్తావా? ప్రతి కులంలో పాపాత్ములు ఉంటారు, పుణ్యాత్ములు ఉంటారు, కాబట్టి మొత్తం కులాన్ని తిట్టకూడదు. అందుకే ఇది రాముడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది. ప్రతి జాతిలో ప్రతి కులంలో ఒకడు చెడ్డవాడు ఒకడు మంచివాడు ఉండొచ్చు. అందుకనే తొందరపడి కులాన్ని విమర్శిస్తాడు అది చాలా ప్రమాదం అంట. మొత్తం ఒక కులమునో ఒక జాతినో లక్ష్యం చేసుకుని వాళ్ళ నాశనం కోరరాదు. అందులో ఎవడైనా చెడ్డవాడు ఉంటే వాణ్ణి తిట్టండి, వాణ్ణి సంహరించండి. వానరుల్లో చెడ్డవాళ్ళు లేరు, అలాగే రాక్షసుల్లో మంచివాళ్ళు ఉన్నారు. విభీషణుడు లాంటి మహాత్ములు ఉంటారు. అందులో మొత్తం రాక్షస జాతిని సమూలముగా నాశనం చేయడం ధర్మం కాదు. యుద్ధానికి విముఖుడై ఉన్నవాణ్ణి, యుద్ధం చెయ్యని వాణ్ణి, ఇళ్లల్లో నిద్రపోతున్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళని చంపడం ఎంత పాపమో, అలాగే ఏ పాపం ఎరగకుండా ఇళ్లల్లో ఉన్న వాళ్ళని చంపడం కూడా అంతే పాపం. నువ్వు ప్రస్తుతానికి మామూలు బాణాలతో యుద్ధం చెయ్యి. ఈ దుర్మార్గుడు ఎక్కడికి వెళ్ళినా నీ చేతిలో చావడం ఖాయం. సహనంతో యుద్ధం చెయ్యి. నా అస్త్రాగ్నితో నువ్వు యుద్ధం చేయలేకపోతే నేను యుద్ధం చేసేవాడిని సంహరిస్తాను అనగానే లక్ష్మణుడు కోపాన్ని ఉపసంహరించుకుని సాధారణ బాణాలతోటి యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. ఓహో, ఇప్పుడు రాముడికి కోపం వచ్చింది అని గ్రహించాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు దగ్గర కొన్ని మాయలున్నాయని అనుకున్నాం కదా, ఆ మాయ వల్ల వాడు ఏం కనిపెట్టాడు? రామలక్ష్మణులు బ్రహ్మాస్త్రం వేయటం లేదు, కానీ ఆకాశంలో అదృశ్య శక్తిని నాశనం చేసే ఒక అస్త్రం ఒక రాముడి దగ్గర ఉంది. ఆ అస్త్రాన్ని ప్రయోగించడానికి రాముడు ఇప్పుడు సంకల్పించినట్టుగా ఉన్నాడు. అందుకే లక్ష్మణుడితో వస్తున్నాడని కనిపెట్టాట. ఇప్పుడు యుద్ధం చేయటం కొంచెం ప్రమాదమే. అందుకని వాడు ఈ రామలక్ష్మణుల్ని మాయ చెయ్యాలనుకుని టక్కర యుద్ధరంగం నుంచి మాయమైపోయాడు. ఇప్పుడిది చావో రేవో తేల్చుకోవలసిన సమయం వచ్చింది. నా అదృశ్య శక్తి మాయమైపోతే రాముడు లక్ష్మణుడు నన్ను తేలిగ్గా కొట్టగలుగుతారు. ఈ రోజుతో వాళ్ళని నేను చంపకపోతే భవిష్యత్తులో నాకు ప్రమాదం వస్తుంది. కాబట్టి దీనికి ఒకటే మార్గం, నేను రాముణ్ణి లక్ష్మణుణ్ణి వానరుల్ని కొంతసేపు ఏడుపు గొట్టులు చేస్తాను, శోకంతో కుమిలిపోయేటట్టు చేస్తాను. వాళ్ళు శోకంతో కుమిలిపోతూ ఉండగా వీళ్ళని చంపడానికి కావలసిన నికుంభిలాయాగం చేస్తాను. నికుంభిలాయాగం పూర్తయ్యిందా ఇక నన్ను ఎవరూ జయించలేరు, వీళ్ళని చంపడం ఖాయం అనుకున్నాడు వాడు. అందుకే ఇక్కడి నుంచి మాయమైపోయి లంకానగరంలో ఉన్న ఒక మూల ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి తన మాయావులైన రాక్షసుల్ని పిలిచాడు. వానరులను, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి వీళ్ళని కొన్ని గంటల సేపు మన వైపు రాకుండా చూడాలి. దానికి ఒకటే మార్గం, వాళ్ళు ఏడుస్తూ పడి ఉండాలి. వాళ్ళు ఏడవాలంటే సీతని చంపడమే మార్గం. సీతని చంపడం మన ధర్మం కాదు, కాబట్టి మాయా సీతని చంపేద్దాం అని తన మహామాయతో ఓ రథం సృష్టించి ఆ రథం మీద ఒక కృత్రిమ సీతను సృష్టించాడు. ఆమెను చూస్తే, ఏది మాయతో తయారైన సీతను చూస్తే నిజంగా ఒరిజినల్ సీతలాగే ఉందిట. ఓ మాదిరివాడు చూస్తే సీతే అనుకుంటాడు. అలాంటి సీతను సృష్టించి రథం మీద ఎక్కించుకుని హఠాత్తుగా మళ్ళీ యుద్ధరంగానికి వచ్చాడు. పర్వతాకారంలో ఉన్న రథం మీద ఇంద్రజిత్తు, రథసారథి, ఇంద్రజిత్తు పక్కన ఒక స్త్రీ, వీళ్ళని చూచాడు ఇప్పుడు ఎవరు? హనుమంతుడు. హనుమంతుడు చూడగానే సీతను గుర్తుపెట్టేశాడ. తాం నిరీక్ష ముహూర్తంతు మైథిలీతి అధ్యవశ్యతు బభూవ అచిరదృష్టాయితేన సా జనకాత్మజ తాం దీనాం మలదిగ్ధాంగీం రథస్థాం దృశ్య మైథిలీం బాష్పపర్యాకులముఖః హనుమాన్ వ్యథితో భవత్. ఏమి విచిత్రం ఇది!
పరమ పతివ్రత ఏరి సీత ఈ ఇంద్రజిత్తు రథం మీద కనబడుతున్నది. సందేహం లేకుండా ఏమి సీతయే. మాసిపోయిన జుట్టు, అట్టకట్టిన జుట్టు, మాసిపోయిన ఒళ్ళు, పాడైపోయిన బట్టలతో ఉన్నది సీతయే. ఒక్కే జడ వేసుకుని ఉన్నది ఆమె. రామా రామాని శోకిస్తోంది, దీనంగా ఉన్నది. జుట్టుకి తైల సంస్కారం లేదు. పూర్వం జుట్టు నూనె అని ఒకటి రాసుకునేవారు, కొబ్బరి నూనె ఉండేది పూర్వం. ఆ కొబ్బరి నూనె ఆడవాళ్ళు తలకి రాసుకుని దాన్ని దువ్వుకుని జడ వేసుకునేవారు. ఆ రోజులే వేరు. మళ్ళీ కొబ్బరి నూనె రాసుకుని తల దువ్వుకొని జడ వేసుకుని ముచ్చటగా కనపడేవాళ్ళు ఎవరుంటారో తెలియదు. ఇప్పుడు అంత ఉత్తిష్టంతో భూతకు చేచాహ ఇలా విరబోసుకుని పెడుతూ ఉంటే, నడుస్తూ ఉంటే, ఇలా తోసుకుంటూ ఉంటే నాకు భయం వేస్తుంది అనమాట. అప్పుడే నేను ఈ మంత్రం చదువుకుంటా, ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని. జుట్టు విరబోసుకుని తిరిగితే పిశాచాల్లో ఉంటారని, పిశాచాలను వాళ్ళు పట్టుకుంటాయని, అనారోగ్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. నేను చెప్పలేదు, ఇవన్నీ నా వరకు నా మీద పడకండి, వ్యాసుడు చెప్పాడు. మీకు ఏదైనా అనుమానం ఉంటే వ్యాసుడిని అడగండి. నేను వ్యాసుడు చెప్పిన వాటిని మైకులో మీకు అప్పగిస్తున్నాను. మమ్మల్ని ఎలా ఉంటారో గురువు గారు, కాసుకోండి మా జుట్టు అని నన్ను పట్టుకుంటే నేనేమీ చేయలేను. కనపడితే వ్యాసుని అడగండి, ఈ అభినవ వ్యాసుని అడగండి. ఈ ఒంటి జడతో తైల సంస్కారం లేకుండా ఉన్న ఈమెను ఈ దుర్మార్గుడు రథం మీద ఎక్కించి తీసుకొచ్చినట్టున్నాడు. అయ్యయ్యో, సీత వీడికి ఎలా దొరికింది అని పాపం కన్నీళ్లు పెట్టుకున్నట్ట హనుమంతుడు. ఇంతలో ఇంద్రజిత్తు, చూచావా హనుమా, ఓ వానరులారా, మీ సీత ఈమెయే. ఈమె కోసమే కదా సముద్రం మీద వారధి కట్టి, వంతెన కట్టి లంకానగరానికి వచ్చి లంకానగరం మొత్తం నాశనం చేస్తున్నారు. చూడండి ఈమెను ఎలా ఏడిపిస్తున్నాను అని పటపటపట లెంపల మీద కొట్టాడు, వీపు మీద కొట్టాడు, జుట్టు పుచ్చుకుని పీకాడు. అసలు జుట్టు పుచ్చుకునిలో వంచి అట్టాక్. ఆమెను గృహీత మూర్ధజాం అంటే జుట్టు పుచ్చుకునిలో వంచి కొట్టడం మొదలెట్టాడు. ఆమె ఏం చేస్తోంది, అసలు సీత కంటే దొంగ సీత బాగా రామ అందుటండోయ్. ఎప్పుడు మాయ అలాగే ఉంటుంది, భక్తుల కంటే దొంగ భక్తులు బాగా అరుస్తారండోయ్. మనం భక్తులు రామ రామ అంటే ప్రసాదం భక్తులు ఇలా కళ్ళు మూసుకుని జై శ్రీరామ్ ప్రసాదం అనుకుంటారు. అసలు బంగారం కంటే దొంగ బంగారం బాగా మెరుస్తుంది, భక్తుడి కంటే దొంగ భక్తుడు బాగా రామనామస్మరణ చేస్తాడు. ఒక్కొక్కడలా సాష్టాంగ నమస్కారం చేస్తే వీడు నిజంగా భక్తుడు ఏమనిపిస్తుంది, రెండు రోజులు పోయాక వాడి భక్తి ఉండదు తెలుస్తుంది మనకి. అలాగా ఈ దొంగ సీత క్రోశిల్ తీం రామ రామేతి మాయయ యోజితాం రథే, రథంలో కూర్చుని రామ 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 రక్షించని ఆడవడం మొదలుపెట్టింది. అలా సన్నని గొంతుకుతో రామారామాని ఏడుస్తున్నది ఆమె. అటువంటి దాన్ని చూచి హనుమంతుడు పళ్ళు పటపట కొరికి, అంతలోనే దీనుడై క్రుద్ధుడై దీనుడై, అంటే కోపము వస్తోంది బాధ వస్తోంది. అప్పుడు ఇలా అన్నాడు, ఓరి పాపిష్టాడా, ఇంతకీ తెగించావేమిట్రా నువ్వు, బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరాలు పొందావు, బ్రహ్మాస్త్రం కలిగిన వాడివి, అనేక శక్తులు కలిగిన వాడివి, అటువంటి దుర్మార్గుడు కూడా ఆడపిల్లని పట్టుకొచ్చి జుట్టు పుచ్చుకొని వంచి కొడతావా. పరమపతివ్రత సీతాదేవి రామపత్ని, ఆమెను ముట్టుకోవడమే మహాపాపం, అటువంటిది ఇంత హింసిస్తావా. పాపి ధిత్వాం పాప సమాచారం ఎస్యతే మతిరీదృశి, ఇటువంటి బుద్ధి వచ్చింది ఏమిట్రా నీకు, నీకు మీ నాన్నకి క్రూరత్వం యొక్క పరాకాష్ఠ అంటే ఏమిటో తెలిసినట్టు అనిపిస్తోంది నాకు. మీరిద్దరూ క్రూరులే, ఒకరిని మించిన క్రూరులు ఒకరు, అంటే మిమ్మల్ని మించిన క్రూరులు పాపాత్ముల్లో ఉండరన్నమాట. ఓరి పాపాత్మ, ఇటువంటి పని అధమాధముడు కూడా చెయ్యడు. ఈ పతివ్రతను విడిచిపెట్టు, లేదా నువ్వు సర్వనాశనం అయిపోతావు. బతికొండగాను అపఖ్యాత వస్తుంది, చచ్చాక రౌరవం వంటి నరకాలకి పోతావు. ఇహ జీవిత సముత్సృజ్య ప్రేత్యతాన్ ప్రతిపత్స్యసే, ఇది కొత్త మాట. శరీరం విడిచిపెట్టాక ప్రేత శరీరం, యాతనా శరీరం ధరించి నరకలోకానికి పోయి నానా యాతన పడతావు రా మూర్ఖుడా. చేసిన పాపం ఎప్పుడూ విడిచిపెట్టదు. ఈ మహాపాపం నుంచి ఎప్పటికైనా విముఖుడివిక, అంటే ఈ పాపం విడిచిపెట్టు, ఈమెను విడిచిపెట్టు అని పలుకుతూ ఉండగా హనుమంతుడు పటపట పళ్ళు కొరికి తన మీదకు వస్తూ ఉండడం చూసిన ఇంద్రజిత్తు తీవ్రమైన బాణాలతో హనుమంతుడు మొదలైన వాడిని నిరోధించి, ఒరే రాక్షసులారా, ఈ వానరుడు నా దగ్గరకి రాకుండా చూడండి, ఈ సీత సంగతి ఏమిటో నేను చూస్తానన్నాడు. అని పలికి ఇప్పుడు హనుమంతుడితే ఉన్నాడు. ఇందాకటి చూస్తున్నాను, ధర్మపన్నాలు చెబుతావేమిటి నాకు, నాకు ధర్మమేమిటో అధర్మమేమిటో తెలుసు. నువ్వు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు మీరందరూ ఈ సీత కోసమే శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకానగరానికి వచ్చారు. ఈమె కోసమే మా వారందరినీ చంపుతున్నారు, అందువల్ల ఈమెని చంపడం ధర్మమే. ఇది చచ్చిందా మీరు ఏడుస్తారు, మీరు శోకంతో ఉంటారు. శత్రువుని ఏడిపించడం యుద్ధ ధర్మం, యుద్ధనీతి. ఇప్పుడు చూడు, నీవు చూస్తూ ఉండగా దీన్ని చంపేస్తాను అని పలికి అమాంతంగా పెద్ద కత్తి తీసి సరిగ్గా యజ్ఞోపవీతం వేసుకునే ప్రాంతం మీద పొదం మీద కొట్టాట. దీన్ని బట్టి అప్పట్లో ఆడవాళ్ళకి యజ్ఞోపవీతం ఉందని కనిపెట్టండి. ఆవిడ సుస్పష్టముగా యజ్ఞోపవీత మార్గేణ భిన్నాతేన తపస్సిని, యజ్ఞోపవీతం వేసుకున్న ప్రాంతంలోనే ఒక్క దెబ్బతో కత్తితో కొట్టగానే ఇలా రెండుగా చీలిపోయింది ఆ మాయాసేత. ఆ రెండు ముక్కలు కింద పారవేసి ఓడి, మూర్ఖుడా, ఈ రామపత్నిని చంపాను, నా పగ చల్లారింది, ఈ శరీరం ముక్కలు చూడు, మీ శ్రమంతా వ్యర్థమే, ఇక మీరు ఎంత యుద్ధం చేసి మమ్మల్ని జయించడానికి ప్రయత్నించినా జయమూ పొందలేరు, జయం పొందినా మీరు వచ్చిన పని ఎలాగో పాడైపోయింది కనుక సీత లేదు కనుక మీ ప్రయత్నం అంతా వ్యర్థం అని పలుకుతూ ఉండగా హనుమంతుడు ఘోర యుద్ధం చేసి రాక్షస వీరుల్ని చితక్కొట్టి పారిపోతున్న వానరులందరినీ ఆపాడు. ఆపి ఎందుకురా పారిపోతారు, పరమ పవిత్రురాలు సీత మరణించి ఉండగా ఈ రాక్షసులకి వెన్ను చూపుతారా, కాదు, ఈ దుర్మార్గుల్ని ముందు మనం చీల్చి చెండాడదాం, వీళ్ళని చంపి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి సీతను రక్షించలేకపోయినా సీతను చంపిన ఇంద్రజిత్తును చంపామని చెబుదాం అని ఒక పెద్ద బండరాయి విసరగానే ఆ రాతి దెబ్బకి ఇంద్రజిత్తు రథం ధ్వంసమైపోయింది, రాక్షసులు చాలామంది చచ్చారు. ఇలా యుద్ధం చేసిన హనుమంతుడు ఇంక ఇప్పుడు ఎంత యుద్ధం చేస్తే లాభమేముంది, ఏ పతివ్రత అయిన సీత కోసం మేము కష్టపడి లంకా నగరానికి వచ్చామో ఆ సీత ఎలాగో మరణించింది, ఇంక మనం బ్రతికినా చచ్చినా ఒకటే. ఇప్పుడు ఈ విషయం రాముడికి చెబుదాం, రాముడు ఇది విని ఎలా స్పందిస్తాడో, ఏ దుఃఖం పొందుతాడో, అప్పుడు ఆయన అనుమతి తీసుకుని యుద్ధానికి కడదాం అని వానరుల్ని వెంటబెట్టుకుని రాక్షసులను వదిలేసి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. రామచంద్రుడి పాదాలకు నమస్కరించాడు. మహాత్మా, సీత మరణించింది అని చెప్పాడు. అమ్మయ్యా అనుకున్నాడు ఇంద్రజిత్తు, అసలు వాడికి కావలసిందే అది. ఈ మాయాసీత చచ్చిపోగానే వానరులు ఖిన్నులై రాముడి దగ్గరికి కడతాడు. రాముడి దగ్గరికి వాళ్ళు వెళ్ళగానే రాముడు లక్ష్మణుడు దుఃఖిస్తారు, అందరూ శోకంలో పడి ఉంటారు, వాళ్ళు ఏమీ చెయ్యలేరు. ఈ సమయంలో తాను వెళ్ళి నికుంభిలా యాగం చెయ్యొచ్చు. ఆ యాగం చేశాడా అమ్మవారు వాడికి ఒక శక్తి ఇస్తుంది, వాడు 24 గంటలలోపు ఎవరినైనా చంపగలుగుతాట. ఆ యాగం కనుక పూర్తయ్యిందంటే మాత్రం ఇంకా వాడికి ఎదురొస్తే బ్రహ్మైనా మరణించవచ్చట. అంతటి వరం ఇచ్చాడు బ్రహ్మవాడికి, అమ్మవారు ఆ వరం ఇచ్చింది. ఇంకా సమయంలో ఎదురువాడు ఎవరైనా అవ్వచ్చుగాక, వాడికి మరణం తప్పదు. అందుకే వాడు మనం అనుకున్న ప్రణాళిక నెరవేరింది. ఈ వానరులు రామలక్ష్మణులు శోకంతో కుమిలిపోతున్నారు, ఇంకా మన జోలికి రారు. వాళ్ళు ఈ మాయలోంచి బయటపడేలోపు మనం చెయ్యవలసిన యజ్ఞం చేద్దాం, నడవండి అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని కొంతమంది రాక్షసులు యుద్ధానికి కట్టే పెట్టి మిగతా వాళ్ళని వెంట పెట్టుకుని నికుంభిల దగ్గరికి వెళ్ళిపోయాడు. నికుంభిలాం అధిష్టాయ పావకం జుహువేంద్రజిత్తు, ఓ పెద్ద రాతితో నిర్మించబడిన కట్టడం ఉన్నది, అది నికుంభిల ఆలయం. అక్కడికి చేరి అగ్నిని ప్రజ్వరల చేసి అమ్మని పూజించి నల్లని పెద్ద మర్రి చెట్టు ఉంది, దానికి కూడా నికుంభిల వృక్షం అని పేరు. ఆ వృక్షం చుట్టూతా ఎన్నో మర్రి చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్టు కింద యాగం మొదలెట్టాడు. వాడు అభిచార హోమం చేయడం మొదలుపెట్టి మధ్యలో లేవకుండా యాగం పూర్తి చేస్తేనే వాడికి శత్రువుల మీద విజయం. ఒకవేళ మధ్యలో లేచాడా, ఎవరి వల్ల వాడి యాగం ఆగిందో వాడి చేతిలో చావు తప్పదు. ఆ యాగం మొదలెట్టాడు. ఇప్పుడు రాముడు హఠాత్తుగా తన దగ్గరకు వచ్చి శోకంతో వస్తున్న హనుమంతుడిని చూచి, జాంబవంతా ఈ వానరులు పరిగెత్తుకొస్తున్నారు, హనుమంతుడు ఎందుకు వస్తున్నాడు అన్నట్ట. అంటూ ఉండగానే హనుమంతుడు వచ్చి కాళ్ళ మీద పడి జరిగింది చెప్పి సీత మరణించింది అనగానే వెంటనే రామలక్ష్మణులు తీవ్ర శోకానికి గురయ్యారు. అయ్యయ్యో ఎంత అన్యాయం ఇది, సీత వంటి పరమపతివ్రతను ఒక మూర్ఖుడు చంపగలిగాడా, ఇంతమంది చూస్తూ ఉండగా అని రామచంద్రుడు మొదలు నరికిన చెట్లో పడిపోయాడు. ఆ సమయంలో లక్ష్మణుడు అన్నయ్యని కౌగిలించుకొని, అన్నయ్య దీన్ని బట్టి అసలు ధర్మం అనేది ఉందా అనిపిస్తోంది నాకు. ధర్మమును ఆచరించేవాడు, ఎప్పుడూ ధర్మంతో ప్రవర్తించేవాడు, ధర్మానికి కొమ్ము కాసేవాడు పతనం పొందడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ధర్మాత్ముడవైన నీకు కష్టం వచ్చి నీ భార్య పోయాక ఇక ధర్మమేమిటి అధర్మమేమిటి? అధర్మ పరులైన వాళ్ళేమో సుఖాలు పొందుతున్నారు. ఎన్నో పాపాలు చేసిన రావణుడు వాడు కుటుంబం సుఖాల పాలవుతూ ఉంటే ధర్మాన్ని నమ్ముకున్న మనమేమిటి? రాజ్యాన్ని కోల్పోయి, డబ్బు కోల్పోయి, ఆఖరికి నీతో పాటు వచ్చిన నీ భార్యను నువ్వు కోల్పోయి, నేను సకల సుఖాలు కోల్పోయి 14 ఏళ్ళుగా నానాయాత్ర పడుతున్నాం. ఇప్పుడు మనకి ఈ ధర్మం వల్ల ఏం లాభం వచ్చింది? అందుకే ఒక్కొక్కప్పుడు ధర్మమును కాకుండా పౌరుషాన్ని నమ్ముకోవాలని పెద్దలు అంటారు. పోని పౌరుషాన్నే నమ్ముకుందామా అంటే పౌరుషం ధర్మం లేకపోతే పనికిరాదని మళ్ళీ కొందరు అంటారు. కాసేపు ఊగిసలు అడిపోయాడు ఆయన కూడా. ఎందుకు ఈ ధర్మం అనిపిస్తుంది? కానీ మళ్ళీ మనస్సు ఏమంటుంది? అధర్మం జోలికి వెళ్ళకూడదు అనిపిస్తుంది. ఈ సంఘర్షణ మనందరికీ జరుగుతుందని చెప్పడానికి లక్ష్మణుడు ఇలా నాటకం ఆడాడు. కాసేపు మనకు మాత్రం అలా రాదా? ఒక్కొక్కప్పుడు మనం ఎన్నో పూజలు చేస్తున్నాం, ధర్మాన్ని నమ్ముకుంటున్నాం, అయినా రూపాయి రాదు, పాపాత్ములు డబ్బులు సంపాదిస్తున్నారు. అప్పుడేమనిపిస్తుంది? ఆ పాపిష్టి వాళ్ళే సంపాదిస్తున్నారు, మేము కూడా పాపాత్ములు అయిపోతే బాగుండు అనిపిస్తుంది. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిక చేస్తుంది రామాయణం. పాపాత్ముడు తొలుత సుఖాలు పొందుతాడు, మొదట సంపదలు పొందుతాడు, సుఖాలు పొందుతాడు, కానీ చివరికి వచ్చేసరికి వాడికి పతనమే తప్పదు రావణుడిలాగా. మనం ఎంతమంది చూడలేదండి? మోసగాళ్ళు ఎల్లవేళలో సుఖంగా ఉండలేరు, వాడుకుండే బాధలు వాడుకుంటాయి. ఎటువంటి బాధలు ఉంటాయో వాళ్ళకి అనుభవిస్తున్నప్పుడు మనం చూస్తే తెలుస్తుంది. పై వాటికి కంగారు పడకూడదు. తాత్కాలికంగా దేవతలను ధర్మాన్నో నమ్ముకున్నవాడు ఒకవేళ కష్టపడితే పడచ్చేమో, ఇది తాత్కాలికమే. కానీ చివరికి వచ్చేసరికి ధర్మమునకు ఎప్పుడూ విజయం తప్పదు. ఇప్పుడు పని చేద్దాం. నన్ను వదిలిపెడితే నేను వెళ్ళి ఈ లంకానగరాన్ని మొత్తాన్ని భస్మీపటలం చేసి వస్తాను. ఆ తర్వాత సీతలేని దుఃఖంతో ఏం చేయాలో నువ్వే ఆలోచించు అంటూ ఉండగా, అందరూ రకరకాలుగా బాధల్లో కుమిలిపోతున్న సమయంలో అక్కడికి చిట్ట చివరిగా వచ్చాడు విభీషణుడు. అప్పటిదాకా ఆయనకి తెలియదు, ఆయన ఇంకోవైపు ఉన్నాడు. ఏమిటిది అన్నాడు ఈ ఏడుపుల్ని చూచి. అప్పుడు లక్ష్మణుడు విభీషణుడికి, విభీషణుడితో పాటు అప్పుడే వచ్చాడు సుగ్రీవుడు కూడా, ఆ ఇద్దరికీ కూడా జరిగింది చెప్పాడు. హనుమంతుని ద్వారా సీత మరణ వార్త రామునికి తెలిసింది. రాముడు దుఃఖిస్తున్నాడు, నేను కుమిలిపోతున్నాను అనగానే అప్పుడు విభీషణుడు రాముని దగ్గరకు వచ్చి, మహాత్మా, మహాత్మునివి నీవు, ధర్మమూర్తివి నీవు, పరాక్రమవంతుడివి నీవు, సామాన్యుళ్ళ ఏడవకు. ఇప్పుడు నేను చెబుతున్నాను విను, నా మాట నమ్ము. తదయుక్తమహం మన్యే సాగరస్యేవ శోషణం, సముద్రం మొత్తం ఎండిపోయింది అని ఎవరైనా చెబితే నమ్ముతామా? అసలు ఈ ఎంత గొప్ప మాట అండి. అది ఎవడైనా వచ్చాడు మన దగ్గరికి, నేను ఇప్పుడే మద్రాసు నుంచో విశాఖపట్నం నుంచో వచ్చానండి, మొత్తం సముద్రం అంతా ఎండిపోయిందండి, సముద్రంలో ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేదు అంటే ఎవడన్నా నమ్ముతాటండి? సీత చచ్చిపోయిందండం కూడా అటువంటిది. అంటే ఈ రెండు అసంభవాలే, సముద్రం పూర్తిగా ఎండిపోవడం అసంభవం, సీత మరణించటం అసంభవం, సీతని ఒక క్షుద్రుడు కత్తితో నరకడం అసలు అసంభవం. అది అనేక కారణములతో చెబుతున్నాను నేను. ఒకటి, రావణుడు కాముకుడు, సీత అంటే వాడికి విపరీతమైన కామం ప్రేమ. అందుకే ప్రాణమైనా విడిచిపెడతాను కానీ సీతను విడిచిపెట్టను అని ఎంతమందిని బలిపెట్టి యుద్ధం చేస్తున్నాడు. అటువంటి వాడు ఇంద్రజిత్తుకి సీతనిచ్చి చంపడానికి ఇక్కడికి పంపుతాడా? పంపాడు. ఒకవేళ వాడు నిజంగా సీతని చంపడానికి ఇంద్రజిత్తుకే ఇస్తే, సీతని నిజంగా వాడు ముట్టుకుంటే ఇంద్రజిత్తు భస్మం అయిపోతాడు. సీత తనయంత తాను మరణించాలనుకుంటే తప్ప ఈ ప్రపంచంలో ఏ శక్తి సీతాదేవిని భస్మం చెయ్యలేదు, చంపలేదు, అసంభవం. ఆమె మహిమ అటువంటిది, అగ్ని వంటిది ఆమె, అగ్నిని అగ్ని ఏమీ చేయలేదు. మా రావణపుత్రుడు మాయావి, మీ అందరిని మాయాసీత ద్వారా మోహపరిచాడు. వాడు చంపింది ఒక కపట సీత, తన మాయతో ఒక సీతను సృష్టించాడు, ఆ సీతను చంపాడు. అది చూచిన మీరు శోకానికి గురైపోయి ఏ పని చెయ్యక కుమిలిపోతూ ఉంటారు. ఈ సమయంలో మా వాడు అభిచార హోమం చేయటానికి నికుంభిలావనానికి వెళ్ళాడు. అక్కడ యాగం చేస్తున్నాడు వాడు. వాడు గనక యాగమును పూర్తి చేసుకుని యుద్ధరంగంలోకి వచ్చాడా, ఇక నువ్వు లక్ష్మణుడు మేము ఎవ్వరం వాడి ముందు నిలబడం, మనందరం మరణించినట్టే. ఇంత సుస్పష్టముగా చెప్పాడు ఆయన.
హుతవాన్ ఉపయాతోహి దేవైరపి సవాసవైహి దురాధర్షః భవత్యేవ సంగ్రామే రావణాత్మజః.
ఈ రావణపుత్రుడు యజ్ఞం పూర్తి చేసుకుని పూర్ణాహుతి చేసి వరములు పొంది యుద్ధానికి వస్తే దేవతలందరితో కూడిన ఇంద్రుడు, బ్రహ్మాదులు కూడా అతన్ని జయించలేరు. వాడి చేతిలో వాడిని ఎదిరించిన వారికి మృత్యువు తప్పదు, అనగా ఆ సమయంలో అతన్ని ఎదిరిస్తే ఇక మరణం తప్పదు. అందుకే మనపై ఈ మాయ ప్రయోగించాడు. ఇప్పుడు మనం తక్షణం ఈ మాయలోంచి తేరుకుందాం, చక్క 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 అక్కడికి వెడదాం. ప్రభు ధైర్యం తెచ్చుకో, ఈ లక్ష్మణుడు ఒక్కడే అతన్ని చంపగలడు. లక్ష్మణుని బాణములు క్రూరమైనవి, ఇతడు గొప్ప గొప్ప అస్త్రాలు ప్రయోగించి వాడిని చంపేస్తాడు. ఆలస్యం చేయకండి, నా వెంట రండి, నేను వీరందరినీ వెంట పెట్టుకుని మా వాడు ఎక్కడ రహస్యముగా యజ్ఞం చేస్తున్నాడో అక్కడికి తీసుకుపోతాను. యజ్ఞం నాశనమైపోతే వాడు చచ్చిపోతాడు అనగానే రాముడు అతి కష్టం మీద లేచి, నేను దుఃఖంలో ఉండడం వల్ల సరిగ్గా వినలేదు, నీ మాటలు వినలేదు. ఏది రాముడు, నీ మాటలు వినలేదు, ప్లీజ్ రిపీట్ అన్నట్టు. రాముడు ఇలా అంటాడు ఏమిటి అని కొందరికి అనుమానం అనమాట. రాముడు మానవుల్లో నటిస్తున్నాడు కదా, మన దగ్గర ఉండడంలా మానవులు, ఇందాక ఏం చెప్పారు గురువుగారు అంటాడు. ఓ పావు గంట పోయాక బదారికి వెళ్ళి రెండు అరటి పళ్ళు తేరా అన్నాక ఒక 20 నిమిషాల తర్వాత వచ్చి, ఇందాక మీరేం చెప్పారండి అనే శిష్యుల్లాగే ఉండాలి, అందుకని అలా నటిస్తున్నాడు ఆయన. అందుకని నేను సరిగ్గా వినలేదు, మళ్ళీ చెప్పన్నట్ట. అప్పుడు యథాతథంగా చెప్పి, మా వాడు ఒక యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞానికి చుట్టూతా రాక్షసుల్ని కాపలా పెట్టాడు, ఆ యజ్ఞం పాడైపోతే వాడు చచ్చిపోతాడు. ఇప్పుడు అసలు రహస్యం మళ్ళీ చెబుతున్నాను విను. ఒకప్పుడు రావణపుత్రుడు ఇంద్రజిత్తు బ్రహ్మదేవుణ్ణి తన తపస్సుతో మెప్పిస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు మరణం లేని వరం ప్రసాదించమన్నాడు ఇంద్రజిత్తు. మరణం లేకుండా నేను నీకు వరం ఇవ్వలేను, కానీ నీకు నికుంభిల దేవతనిస్తాను, ఆ దేవతని ఓ మందిరంలో ప్రతిష్ఠించి పూజించి నల్లని మర్రి చెట్టు కింద కూర్చుని ఆవిడ కోసం ఒక యాగం చేయి. యాగం చేసిన తర్వాత 24 గంటల వరకు ఒక పగలు రాత్రి నీకు దివ్యశక్తులు వస్తాయి. ఆ సమయంలో నిన్ను ఎదిరించిన వాడు నేనైనా సరే నీ చేతిలో మరణించక తప్పదు. అహరి విరించిని కూడా చంపే శక్తి నీకు ఇస్తున్నాను. ఆ యజ్ఞం పూర్తి చేసుకో, పూర్తి చేస్తే ఇక నీకు అపజయం ఉండదు. మరొక మాట, పొరపాటున యజ్ఞం మధ్యలో లేచావనుకో, ఇక నిన్నెవరూ రక్షించలేరు. ఎవడి వల్ల నీ యజ్ఞం పాడైందో వాడి చేతిలో నువ్వు చస్తావు అని వరం ఇచ్చాడు. ఇది వరమా శాపము ఆలోచించు. అందువల్ల మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆ యాగాన్ని పాడు చేయాలి. ఆ పని మన నాయకుడు లక్ష్మణుడు చెయ్యాలి. అప్పుడు లక్ష్మణుడి చేతిలో వాడు మరణిస్తాడు. రామా, ఈ విధంగా వరం వంటి శాపం బ్రహ్మ ద్వారా పొందాడు వాడు. ఆ నికుంభిల యాగం మొదలైంది, అది నాకు తెలుసు, నేను నా మాయాశక్తితో కనిపెట్టాను. అది ఇంకా 3-4 గంటల సేపు యాగం సాగుతుంది. ఈ 3-4 గంటల లోపు మనం అక్కడికి వెళ్ళామా పర్వాలేదు, ఆ యాగం ఆగిపోతుంది. యాగం ఆగిపోతే వాడి రోగం కుదురుతుంది, లేదా మన రోగం కుదురుతుంది అనగానే ఇది సలహా అంటే, మహాపరాక్రమవంతుడు నువ్వు మంచి సలహా ఇచ్చావు అని లక్ష్మణుడిని పిలిచి నీ దివ్యశక్తులతో హనుమంతుడి భుజం ఎక్కి వెళ్ళమన్నాడు. విభీషణుడు దారి చూపిస్తూ ఉండగా హనుమంతుడు భుజం ఎక్కి మహావీరులైన వానరులందరినీ వెంట పెట్టుకుని మంచి మంచి శక్తులు కలిగిన వాళ్ళు, భుజబరం కలిగిన వాళ్ళు, కర్రలు కత్తులు సోలాలు చెట్లు రాళ్ళు పుచ్చుకున్న వానరులను వెంట పెట్టుకుని భల్లూక రాజ సైన్యం జాంబవంతుని సైన్యాన్ని కూడా వెంట పెట్టుకుని లంకానగరంలో ప్రవేశించాడు ఆయన. అక్కడ ఆ సమయంలో ఇంద్రజిత్తు నికుంభిలా చైత్యంలో ఉన్నాడు. అది చాలా పెద్ద విశాలమైన రాతి కట్టడం. ఆ రాతి కట్టడం మధ్యలో రాతితో తయారు చేయబడిన నికుంభిల విగ్రహం ఉందన్నమాట. అది శత్రువులకి నాశనం, యాగం చేసిన వాడికి జయం కలిగించే ప్రదేశం. అక్కడికి చేరారు వీళ్ళు. అప్పుడు విభీషణుడు ఏమన్నాడు తెలుసా, అదే ఆ రాతి కట్టడం చైత్యం. ఆ చైత్యం మనకు కనపడదు, కారణం ఎదురుగుండా నల్లని శరీరంతో రాక్షసులు కాపలాగా ఉన్నారు. ఈ రాక్షసుల్ని చీల్చి చెండాడాలి. చెండాడితే అప్పుడు యజ్ఞవధ్యం నుంచి ఇంద్రజిత్తు బయటకు వస్తాడు. ఆ ఇంద్రజిత్తు దూరంగా ఉన్న చెట్ల మధ్యలో ఒక చెట్టు కింద ఉన్నాడు. ఆ చెట్టే నల్లని మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు చుట్టూ అన్ని చెట్లే. మనం ఏం చేయాలి? ముందు వాడిని దెబ్బతీయాలి అని దూరం నుంచి ఆ ప్రాంతం చూపించి, లక్ష్మణ ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటన్నట్ట. రాక్షసుల్ని దెబ్బతీస్తేనే కదా ఇంద్రజిత్తు బయటకు వస్తాడు. అందుకని లక్ష్మణుడు వెంటనే వానరులకేసి తిరిగి వెళ్ళండి, వెళ్ళి ఆ రాక్షసుల మీద పడండి అన్నాడు. ఎప్పుడు లక్ష్మణుడి నోటి నుంచి మాట వస్తుందని ఎదురుగా ఉత్సాహంగా ఉన్నటువంటి వానరులు అమాంతంగా రాక్షసుల మీద దూకారు, గోళ్లతో గిల్లేశారు, పళ్ళతో రక్కి పారవేశారు, ముక్కులు చెవులు అన్నీ కొరికి 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 మొత్తం రాక్షసుల్ని ధ్వంసం చేసి చంపేయడం మొదలుపెట్టారు. మహాఘోర యుద్ధం జరిగింది. రాక్షసులు చావు దెబ్బలు తిని ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు రక్షించు అంటూ ఉంటే యజ్ఞంలో కూర్చున్న ఇంద్రజిత్తుకి ఆగలేకపోయాడు. ఎందుకంటే యజ్ఞం పూర్తయ్యేలోపు వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, వాడి మీద కూడా వచ్చి పడిపోతున్నాయి ఆయుధాలు. అందుకని రాక్షస రక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో యజ్ఞవేదిక మీద కూర్చుని ఉన్న ఇంద్రజిత్తు లేచిపోయాడు. పాపం స్వమనీకం విషణ్ణంతు శ్రుత్వా శత్రుభిరర్దితం ఉదతిష్టత దుర్ధర్ష సత్కర్మణ్యనుశిష్ఠితే. హోమకార్యం ఆపి చేతిలో ఉన్న నెయ్యి పోసే సుర్కు సురవలు పక్కన పెట్టి మాంసం ముక్కలు పక్కన పెట్టి, అంటే ఆ యజ్ఞం అంతా మాంసం యజ్ఞంలండి, జంతువుని నరిక మాంసం అందులో వేస్తూ ఉంటాడు వాడు. అదంతా అభిచార హోమం, క్షుద్ర హోమం. ఆ హోమం ఆపి తీవ్ర క్రోధంతో ఊగిపోతూ లేచి నిలబడ్డాడు. అక్కడంతా దట్టంగా ఉన్న చెట్లు అన్నాను కదా, ఆ నల్లని ఆకారంతో ఉన్న మర్రి చెట్ల మధ్యలో నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే వాడి రథం సిద్ధంగా ఉంది. ఆ రథం ఎక్కి ఇంద్రజిత్తు, ఓ రాక్షస వీరులారా మీకేం భయమక్కర్లేదు, ఇదిగో నేను వచ్చానన్నాడు. అప్పటిదాకా చావు దెబ్బలు తిని హడిలిపోతూ ప్రాణాలు కోల్పోతూ ఏడుస్తున్న రాక్షసులకి ఇంద్రజిత్తును చూడగానే ఉత్సాహం వచ్చిందండోయ్, అమ్మయ్య ఇక మావాడు వచ్చాడు అనుకున్నారట. ఇప్పుడే ఉంది మజ. ఇంతవరకు వీడు యజ్ఞం చేసి ఆ తర్వాత బ్రహ్మాస్త్రం ఆవాహన చేసుకుని అదృశ్య రూపంతో ఉండేవాడు. ఇప్పుడు కూడా యజ్ఞం పూర్తి చేయకుండా వచ్చాడు. యజ్ఞం పూర్తయి ఉంటే ఆ పూట వాడికి తిరిగి ఉండేది కాదు. యజ్ఞం మధ్యలో ఆగిపోవడం వల్ల ఆకాశంలో అదృశ్యంగా ఉండే శక్తి పోయింది. ఇప్పుడు వాడికి కనపడుతూ యుద్ధం చేయవలసి వచ్చింది. అదన్నమాట పతనానికి మూల కారణం. చేసిన పాపం, అందుకే పాపం ఇంద్రజిత్తు అంటే పాపాత్ముడు అని చెప్పడం. అక్కడ సానుభూతి కోసమా పాపం ఇంద్రజిత్తు యుద్ధం అయిపోయాడు లేకపోతే యజ్ఞం అయిపోయాడు అంటే వాడి మీద అది సానుభూతి కాదు. మన వాళ్ళు సహజంగా అన్నిటికీ పాపం అంటారు. వాడు పాపాత్ముడు, ఆ పుణ్యాత్ముడు, పాపం ఆయన వచ్చాడండి మా శిష్యుడు అప్పుడప్పుడు, పాపం శ్యామవంతులు వారు వచ్చారండి అంటే ఆయన వస్తే పాపం ఎలా అవుతుంది, పుణ్యం అవుతుంది. ఆయన పాపాత్ముడు కనుక ఆయనది కాదు పాపం. ఆయన వస్తే లోపలికి పంపకపోతే మంది పాపం. అయినా వ్యవహారంలో ఎందుకో ఈ పాపం అని వాడతామే. ఈ పాపములకు అర్థం ఏమిటన్నమాట, ఇక్కడ సానుభూతి అని అర్థం అన్నమాట. ఇక్కడ మాత్రం వాడు నిజంగా పాపాత్ముడు కనుక పాపాత్ముడు అని వాడారు. ఇక ఘోర యుద్ధం మొదలవుతూ ఉంటే సారథి ముందుగా ఈ ఆంజనేయుడు ఉన్న చోటికి తీసుకెళ్ళిన రథాన్ని, ఈ హనుమంతుడి వల్లే ఎప్పటికప్పుడు మాకు కష్టాలు వస్తున్నాయి, ఈ పూట వీడి అంతం చూసి ఆ తర్వాత రాక్షస బలాన్ని రక్షించి ఈ లక్ష్మణుడి సంగతి చూస్తానన్నాడు. దాంతో రథం ముందు హనుమంతుడి దగ్గరికి వెళ్ళింది. ఇంకా ఇంద్రజిత్తు హనుమంతుడి మీద తీవ్ర బాణాలు వేయడం మొదలుపెట్టాడు. పట్టిసాలు, ఖడ్గాలు, శరాలు ఒకటే అటు విపరీతంగా వర్షించడం మొదలుపెట్టాడు. రావణ కుమార, ఈరోజు ఈ వాయుపుత్రుడు నీ ప్రాణవాయువులు స్వీకరిస్తున్నాడు అని పలికి ఎగిరి అమాంతంగా వాడి వక్షస్థలం మీద దెబ్బ కొట్టాడు. వక్షస్థలం మీద హనుమంతుడు కొట్టిన దెబ్బకి ఇంద్రజిత్తు కాసేపు గిల్ల గిల్లలాడి అంతలోనే తట్టుకుని, ఎంత దెబ్బ కొట్టావురా, ఇదిగో ఈ బాణంతో నువ్వు చస్తున్నావు అన్నాడు. అప్పుడు విభీషణుడు లక్ష్మణుడిని పిలిచి, ఈ ఇంద్రజిత్తు దేవేంద్రుణ్ణి కూడా జయించిన వాడు, వీడిని ఇప్పుడు హనుమంతుడు మొదలైన వాడు దెబ్బలు కొట్టి చంపలేరు, వీడికి చావు నీ చేతిలోనే ఉంది, నీవు హనుమంతుడి భుజం మీద ఎక్కి తీవ్రమైన బాణాలతో వాడిని కొట్టి సంహరించాడట. వెంటనే లక్ష్మణుడు, హనుమ వాడితో యుద్ధం కాదు, నీ భుజం మీద నేను ఎక్కుతాను అని హనుమంతుడి భుజం మీద ఎక్కి 6 దివ్యాస్త్రాలతోటి ఇంద్రజిత్తుని కొట్టాడు. ఇంద్రజిత్తు అస్త్రాలు నరికి ఆ తర్వాత లక్ష్మణుడు నుదుటో బాణం కొట్టి ఆపై విభీషణుడి కేసు తిరిగి, విభీషణ ఎంత పాపిష్టివాడివి నువ్వు, ఈ లంకలో పుట్టావు, మా సాటివాడివి, నా పినతండ్రివి, తండ్రి తర్వాత తండ్రి వంటి వాడివి, వీళ్ళందరినీ వెంట పెట్టుకుని మన గుట్టుమట్లు చెప్పి నన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తావా, నీలాంటి కృతజ్ఞుడు ఎక్కడైనా ఉంటాడో, నువ్వు జాతి ద్రోహివి, అసలు కులస్తే వంశం వాడివి కాదు, నువ్వే కనుక వీళ్ళని ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే ఈరోజు వీళ్ళందరినీ సంహరించేవాడి, చి నీలాంటి వాడి పినతండ్రి ఏమిటి, నేను సంహరించబోతున్నాను అన్నాడు. అప్పుడు విభీషణుడు ఏమన్నాడు తెలిసిన, మూర్ఖుడా, తప్పులన్నీ మీరు చేసి నా మీద గెంటుతున్నారా, నేను పుట్టుకతో రాక్షసుండైనా చిన్నప్పటి నుంచి రాక్షస స్వభావానికి వ్యతిరేకిని, ఎన్నిసార్లు చెప్పానురా మీ నాన్నతోటి అనవసరంగా మానవుల్ని సంహరించవద్దు, నరమాంసం తినద్దు అన్నాను, విన్నాడా, పతివ్రతలైన స్త్రీలని చెరపట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటే బలాత్కరించవద్దు అని చెబితే విన్నాడా, ఋషులు యజ్ఞం చేస్తుంటే వాళ్ళ గడ్డములు పీకి యజ్ఞగుండంలో వేసి చంపిన దుర్మార్గుడు వాడు, ఋషుల గడ్డములు బలాత్కారంగా పీకి మొత్తం చర్మంతో సైతంగా పీకి యజ్ఞగుండంలో వేశాడు, యాగాలు ధ్వంసం చేశాడు, మహర్షీణాం వధో ఘోర సర్వదేవైశ్చ విగ్రహః, ఘోరంగా మహర్షుల్ని చంపాడు, అదొక పాపం, దేవతలందరినీ చితక్కొట్టాడు, వాళ్లతో యుద్ధం తెచ్చుకున్నాడు, ఇలా ఒకటి కాదు, వీడు చెయ్యని పాపం ఉందా, ఎంతమంది ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నాడు, ఎంతమంది మహాత్ముల ఉసురు పోసుకున్నాడు, ఎందరిని చంపాడు, ఎంతమందిని ఏడిపించాడు, ఎంతమంది దేవతలకి పీడ కలిగించాడు, ఆ పీడ ఒట్టినే పోతుందా, అప్పటికీ చిట్ట చివరిగా నేను చెప్పి చూశాను, మీ లంక నాశనం కాకుండా ఉండాలంటే సీతని రాముడికి ఇమ్మన్నాను, అప్పుడు నన్ను చీపో నా రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాడు, ఏదో చంపకుండా వదిలిపెట్టాను సంతోషించన్నాడు, ఇలా పొమ్మన్నాక సిగ్గు లేకుండా ఇక్కడ ఉంటానా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, సీతని రాముడికి ఇస్తే మీరు బతుకుతారంటే నువ్వు వినవు మూర్ఖుడా, కాబట్టి నీ నుకింబులా యాగం ధ్వంసం కాక తప్పదు, దానివల్ల నీకు మరణం తప్పదు అంటూ ఉండగానే ఇక రామలక్ష్మణుల యొక్క పేరు ఎత్తి ఎత్తగానే ఆగ్రహం కలిగిన ఎందరిజత్తు తీవ్ర బాణాలతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా విభీషణుడి మీదకి ఒక బలమైన శక్తి విసిరాడు, లక్ష్మణుడు దాన్ని 6 ముక్కల కింద ఖండించి అవతల పారేశాడు. ఆ తర్వాత జరుగుతున్న యుద్ధం అది మామూలు యుద్ధం కాదట, అంతర్ధానగతేవాజోయస్తయాచరితస్తద, మూర్ఖుడా నీవు చాలా యుద్ధం చేసావు ఇంతకు పూర్వం, ఆ యుద్ధం నీ శక్తి కాదు, ఆకాశంలో కనబడకుండా అదృశ్యంగా ఉండి కొట్టావు, మాయా యుద్ధం అది, నువ్వు ఎదురుగుండా ఉండి ఒక్కనాడే యుద్ధం చేసావా, నా ఎదురుగుండా నిలబడి ఉంటే నా బాణాల దెబ్బలకు ఎప్పుడో తెచ్చేవాడి, కపటత్వంతో అటు ఇటు కనపడకుండా చేసిన యుద్ధంలో నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావు అనగా, ఏమో లక్ష్మణ నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు, నేను వేసిన నాగాస్త్రానికి కదలకుండా పోయావు తెలుసా, ఎంతో పూర్వం కూడా నా బాణాలకి మీ అన్నదమ్ములిద్దరూ కుప్పల తిప్పలుగా కింద పడిపోయారు, ఏదో దేవుడి దేవుళ్ళు బతికి పట్టకట్టి యుద్ధానికి వచ్చి ఇప్పుడు కబుర్లు చెబుతున్నావా అన్నట. అప్పుడు దాశరథి 4 తీవ్రమైన బాణములు, రెక్కలు కలిగిన పాములా అనిపించే బాణాలను ఇంద్రజిత్తు మీదకు ప్రయోగించాడు. అప్పుడు ఇంద్రజిత్తు ధనుష్టంకారం చేస్తూ 4 బాణాలతో దాన్ని ఖండించాడు. లక్ష్మణుని బాణాలు వస్తున్నప్పుడు లక్ష్మణుని యొక్క ఈ గర్జన ధనుష్టంకారం వీటికి ఎప్పుడూ లేనట్టుగా ఇంద్రజిత్తుకు భయం కలిగింది. అంటే మీరు ధనుస్సును చూసే ఉంటారుగా, ధనుస్సుకు తాడు ఉంటుంది, దాన్ని అల్లెతాడు అంటారు, ఈ అల్లెతాడు ఇలా లాగి విడిచిపెట్టినప్పుడు పెద్ద శబ్దం చేస్తున్న వాటి దాన్ని ధనుష్టంకారము అంటారు, జావల్లీ గర్జనం అంటారు, అల్లెతాటి మోత అంటారు తెలుగులో. ఈ దెబ్బకి ఇంద్రజిత్తుకి మొదటిసారిగా గుండె గాబరా ఎత్తిందిట, ముఖం వెలవెలబోయింది, అది విభీషణుడు కనిపెట్టాడు. చూచావా లక్ష్మణ, ఈ ఇంద్రజిత్తు ఐరావతాన్ని పడగొట్టాడు, ఇంద్రుణ్ణి బంధించాడు, అప్పుడు వీడి ముఖంలో ఇలాంటి భీతి లేదు, ఈనాడు నీ ధనుష్టంకారానికి కేవలం ఈ అల్లెతాటి మోతకి వీడి గుండెలు బేజారెత్తినట్టుంది, అంటే ఇక వీడికి పోయే కాలం దగ్గరకు వచ్చింది, తీవ్రంగా యుద్ధం చేయన్నట్ట. ఇద్దరు ఒకళ్ళొకడు కొట్టుకుంటూ స్పృహ కోల్పోయి కింద పడిపోతున్నారు, లేస్తున్నారు, ఒళ్ళంతా రక్తం మయమైపోతుంది, లక్ష్మణుడి యొక్క వేగం ఇంద్రజిత్తు తట్టుకోలేకపోతున్నాడు, ఇంద్రజిత్తు వేగం లక్ష్మణుడు తట్టుకోలేకపోతున్నాడు, రణమంతా శరవర్షమైపోయింది, భీకర యుద్ధం అయిపోయింది, మంచి నెరుపుతో ఒకళ్ళ శరీరాన్ని ఒకళ్ళు ఛేదించుకున్నారు. ఆ సమయంలో ఇంద్రజిత్తు వానర ప్రముఖులందరినీ ఒకేసారి కొట్టాట. 7 బాణముల చొప్పున హనుమంతుణ్ణి, సుగ్రీవుణ్ణి, మహేంద్రుణ్ణి, జాంబవంతుణ్ణి కొట్టి 4 బాణములతో విభీషణుడిని పడగొట్టబోయాడు. విభీషణుడు తన గదతో ఆ బాణాలు నరికేసి పెద్ద గదతోటి ఇంద్రజిత్తు యొక్క రథాన్ని కొట్టేశాడు. ఆ ఇంద్రజిత్తు రథం ధ్వంసం అయిపోయింది. వీడేం చేశాడు, వెంటనే రథం నాశనం అయిపోగానే వానర వీరులు చాలా విజృంభిస్తున్నారు, రాక్షసులారా ప్రస్తుతం నా దగ్గర రథం లేదు, నేను నగరంలోకి వెళ్ళి కొత్త రథం పట్టుకొస్తాను, నా రథము సారథి ధ్వంసం అయ్యాయి, నాకు మళ్ళీ రథం కావాలి, ఈ రథం వచ్చేలోపు నేను పారిపోయిన విషయం తెలియకుండా మీరు ఒక్కొంబడి లక్ష్మణుడి మీద వానరుల మీద పడిపోండి అన్నట్ట. వాళ్ళంతా వానరుల మీద పడ్డారు, లక్ష్మణుడితో యుద్ధం చేశారు. ఈ సమయంలో సందు చేసుకుని నగరంలోకి పారిపోయి మహావేగంగా ఇంకో రథం సంసిద్ధం చేసుకుని ఆ రథంలో వాడు అక్కడికి ప్రత్యక్షం అయ్యాడు. అది చూచి ఆశ్చర్యపోయి లక్ష్మణుడు, ఏమి విచిత్రం ఇది, ఒక్క క్షణకాలంలో వీడు అదృశ్యుడై మళ్ళీ ఎలా వచ్చేశాడు, దీన్ని బట్టి వీడు మహావీరుడు పరాక్రమవంతుడే కాకుండా చమత్కారి అనుకున్నారట. మళ్ళీ యుద్ధం మొదలయ్యింది, ఘోర యుద్ధం. ఈ మహాయుద్ధంలో మహేంద్రాశని కల్పేన సోతస్య విచరిష్యత సతేన బాణాశనిన తలశబ్దానునాదిన. లక్ష్మణుడు వజ్రాయుధముతో సమానమైన ఒక బాణం ధనుస్సుకి సంధించి దానితో ఇంద్రజిత్తు రథసారథి తల నరికి అవతల పారేశాడు. ఇంద్రజిత్తు తన రథాన్ని తానే తోలుకుంటూ మళ్ళీ యుద్ధం చేస్తూ ఉండగా హఠాత్తుగా హనుమంతుడు చేత్తో కొట్టి గుర్రాలను చంపేశాడు. శరథుడు, ప్రమాథుడు, గంధమాధనుడు వీళ్ళు రథ చక్రాలు పీకేశారు. మొత్తం గుర్రములు నేలపాలైపోయి రథసారథి పోయాడు. ధనుస్సు పుచ్చుకుని కాలినడకన ఇంద్రజిత్తు లక్ష్మణుడితో యుద్ధానికి వచ్చాట. చాలా కాలం తర్వాత కాలినడకన యుద్ధం చేయవలసి వచ్చింది వాడికి. 2 వాడి రథం భగ్నం అయిపోయింది. ఇంతవరకు ఇంద్రజిత్తు పుట్టి ఇన్నాళ్ళు జరిగింది కానీ ఏనాడు వాడి రథం 2 ధ్వంసం అవడం యుద్ధంలో జరగల, ఇదే మొదటిసారి. అందుకే వాడి వీరావేశంతో లక్ష్మణ నువ్వు మరణిస్తున్నావు అని ఐషీక అస్త్రం వేశాడు. ఐషీకము అనే ఒక అస్త్రం ఉంటుంది, అంటే అది దర్భల్లాగా వెలిగిపోతూ వస్తుందన్నమాట. ఆ అస్త్రం ప్రయోగిస్తే చెవులు కూడా తెగిపోతాయని పేరు. అటువంటి దాన్ని లక్ష్మణస్వామి వారు నాగాస్త్రంతో ధ్వంసం చేశాడు. ఆ తర్వాత వాడు వాయవ్యాస్త్రం వేశాడు, దాన్ని ఆగ్నేయాస్త్రంతో చల్లాచెదర చేశాడు సౌమిత్రి. ఈసారి వాడు ఆగ్నేయాస్త్రం వేశాడు, సౌరాస్త్రం వేశాడు ఈయన. అంటే ఇంద్రజిత్తు వేసిన బాణం అగ్నిజ్వాలలతో సౌమిత్రి కేసి వచ్చింది. లక్ష్మణుడు సూర్యుడి యొక్క మంత్రములు చదివి వేసిన అస్త్రమును సౌరాస్త్రం అంటారు. ఆ అస్త్రంతో ఆగ్నేయాస్త్రాన్ని ధ్వంసం చేశాడు. ఈ విధంగా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు దెబ్బ తీసుకుంటున్నారు, ఒకళ్ళ అస్త్రాలు ఒకళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇంకా ఆలస్యం చేయకు, మరికొద్దిసేపు అయితే తెల్లవారుజాము సంధ్యా సమయం అవుతుంది. ఆ సంధ్యా సమయంలో ఇంద్రజిత్తుకి బలం పెరుగుతుంది, వీడిని సంహరించు అన్నాడు విభీషణుడు. వెంటనే ఆయన ఏం చేశాడు, ఓ తీవ్రమైన బాణం తీసుకున్నాడు. ఆ బాణమును ఐంద్రాస్త్రము అంటారు. ఈ ఐంద్రాస్త్రం చాలా అరుదైనది. 14 బ్రహ్మచర్య దీక్షతో ఉన్నటువంటి వాడి చేతిలోనే అది పనిచేస్తుందని, ఆ అస్త్రం దెబ్బకి ఎవడైనా చావక తప్పదని బ్రహ్మ చెప్పాట. అటువంటి అస్త్రం అది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందా ఎందుకని లక్ష్మణుడు భార్య లేకుండా 14 రావుడితో వచ్చాడు. 14 బ్రహ్మచర్య దీక్షతో అన్నగారిని సేవించిన పుణ్యం ఉంటే కానీ ఇంద్రజిత్తు కావడం. ఒక అద్భుతమైన కథ కూడా ఉన్నది, అది ఇందులో ఉండదు కానీ పరాశరులు వారు చెప్పారు. రామాయణంలో తెలియదు అది, మనకి వేరే పరాశరుడు ద్వారా తెలుస్తుంది. అసలు ఈ 14 బ్రహ్మచర్యమే కదట, అన్నం కూడా ఆహారం తినకుండా ఉపవాస దీక్షతో ఉన్నట్టు ఆయన. ఆదిశేషుడు కదా, ఆదిశేషుడు గాలి తప్పేమీ తినడు, అందుకే ఆయన 14 ఆహారం తినకుండా ఉన్నాడు అని పరాశరుడు అంటాడు. ఓసారి ఏం జరిగింది, ఆయన రోజు అడవికి వెళ్ళి కందమూలాలు పళ్ళు తీసుకొచ్చి రాముడికి ఇస్తూ ఉంటే రాముడు నువ్వు తిన్నావా అంటే అలాగే అని పట్టే తల ఊపివాడి సమాధానం చెప్పకుండా. అంటే అందులో అంతరార్థం తెలియదు, తిన్నాడో తినలేదో తెలియదు కొంత అంటారు. దాని అంతరార్థం ఎవరికి తెలుస్తుంది, అలా ఊపేవట్ట. రాముడు ఆయన తిన్నాడు గబ్బోలు అనుకునేవట్ట. ఒకరోజు రాముడి దగ్గరికి వచ్చి, రామా ఈ పండు ఎంత బాగుందో, ఈ పండు ఎంత బాగుందో అని వర్ణిస్తూ ఉంటే, ఓహో లక్ష్మణుడు తిన్నాడు అనుకునేవాడు ఆయన. లక్ష్మణుడు ఏం చేసేవాడు, పండును చూసి వర్ణించి చెప్పేసేవాడు తినకుండా. కొంతమంది వాళ్ళు ఏం తినకపోయినా సరే ఈ పండు ఉంటుందండి అని నమ్మేస్తాడు వాడు. కొట్లో వాళ్ళు నిజంగా తిని రుచి చూసి నమ్ముతున్నారా, శబరిలాగా కొరికి చూస్తారా, ఆ పండుని తిన్నాక ఇంటికి వెళ్ళాక నాలుగు చిల్లు పడిపోతుంది, వాడు మాత్రం భలే ఫ్రూట్ అండి అంటాడు. అలాగే లక్ష్మణుడు వర్ణిస్తూ ఉంటే నిజంగా తిన్నాడు అనుకున్నట్ట. ఒకనాడు రాముడి దగ్గరికి పళ్ళు పెట్టుకురాగానే రాముడు ఒక ఫలం తినని చేతిలో పెట్టాడు. ఇప్పుడు లక్ష్మణుడికి ఒక సందేహం వచ్చింది, 14 ఏళ్ళు ఏమీ తినకుండా ఉపవాస దీక్షతో ఉంటేనే ఇంద్రజిత్తుని చంపగలడు, అందుకని ఏమీ తినడం లేదు. ఇప్పుడు రాముడు స్వయంగా ఒక పండు చేతిలో పెట్టాడు, రాముడు ఇచ్చిన ప్రసాదం తినకపోతే పాపంట. ఉపవాసంతో ఉన్నప్పుడు కూడా గురువుగారు ఏదైనా పండిస్తే తిని తినాలి, మీరు తినకపోతే ఉపవాసం వ్యర్థమైపోతుందని చేస్తాం. అందుకే ఉపవాసం ఉన్న రోజు గురువుగారి దగ్గరికి రావడం మానేశాను అన్నాడు ఒక ఆయన. మళ్ళీ మీరు ఏ పండు ఇస్తారు, పులిహార పెడతారు, తినకపోతే అదో పాపం, తింటే ఏమో ఉపవాసం గురించి బెంగ అన్నాడు ఆయన. కానీ గురువులు ఇస్తే తింటే ఉపవాసానికి భంగం కాదు, రాముడు ఇస్తే తిని తీరాలి. ఇప్పుడు ఈయనకి పెద్ద సంకటం వచ్చి ఏం చేశాడు, ఇలా కుడి తోడ కోసి రాముడు తోడకుండా దూరంగా వెళ్ళి అందులో పండు పెట్టి మళ్ళీ ఇలా నొక్కేసేట. తొడలో వండిపోయింది ఆ పండు. ఈ ఇంద్రజిత్తు తెచ్చాక నారదుడు వచ్చి, రామ 14 ఏళ్ళు ఆహారం తినకుండా బ్రహ్మచర్య దీక్షతో ఉండబట్టి కదా లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపాడని, కానీ అప్పుడు రాముడు గుర్తొచ్చి నేను నీకు ఫ్రూట్ ఇచ్చాను కదా, ఆ ఫ్రూట్ ఏం చేసావు లక్ష్మణ అన్నట్ట. పారేసావా, అది తప్పు కదా అంటే ఎలా పారవేస్తానన్నయ్యా అని మళ్ళీ తొడ కోసి చీల్చి ఆ పండు బయటికి తీసి ఇప్పుడు ఆ పండు కడిగి తిన్నట్ట. ఆయన వాడు చచ్చిపోయాడు కనుక ప్రసాదం తిన్నాడు. ఇది మహానుభావుడు వశిష్ఠుని యొక్క మనుమడు పరాశరుడు చెబుతాడు ఈ విషయాన్ని. వశిష్ఠుడి కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుడు కొడుకు వ్యాసుడు, వ్యాసుడు కొడుకు సుకుడు. ఆ సుకుడు ఇప్పుడు మీకు అభినవ సుకుడు రూపంలో కనబడుతున్నాడు. అందువల్ల ఏంటంటే ఈయన మాత్రమే ఆ దీక్షతో ఉన్నాడు కాబట్టి చంపాలి. ఈ పాపాత్ములు చంపడానికి ఇంత శ్రమ పడవలసి వచ్చింది మహాత్ములు. లక్ష్మణుడు వెంటనే ఐంద్రాస్త్రం ధనుస్సుకి సంధించాడు. ఇలా అన్నట్టప్పుడు ఆయన ఏమని, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వః శరైనం జహిరావణిం. నేను ఈ బాణమును ఇంద్రజిత్తు మీద వేస్తున్నాను, ఈ బాణం ఇంద్రజిత్తు తల నరికి వాడిని చంపుగాక. ఎందుకు చంపాలి ఈ బాణం అంటే, రాముడు ధర్మాత్ముడైతే, రాముడెప్పుడూ సత్యమే పలికితే, రాముడు మహాత్ముడైతే, ఆయనకి సాటి ఈ ప్రపంచంలో మరొకడు లేనట్టయితే ఈ బాణం వెళ్ళి ఇంద్రజిత్తు తల నరుకుగాక అని వేశాడు ఆయన. అంటే ఒట్టు పెట్టుకుని వేశాడు ఆ బాణాన్ని. నా బలము వల్ల కాదు, నా శక్తి వల్ల కాదు, రాముడి యొక్క మహిమ వల్ల ఈ బాణం ఇంద్రజిత్తు తల నరుకుగాక అని వేశాడు. మీరు ఎక్కడైనా చూడండి పురాణాల్లో మహాత్ములు యుద్ధం చేసేటప్పుడు ఇలాగే అంటారు, ఇంద్రజిత్తు రాముడు ధర్మాత్ముడైతే ఈ బాణం వీడిని చంపాలి అన్నాడు. అర్జునుడు కర్ణుడిని చంపేటప్పుడు, నేను తపస్సు బాగా చేసిన వాడినైతే, దానం చేసిన వాడినైతే, ధర్మాత్ముడైతే ఈ బాణం వెళ్ళి వాడు తల నరుకుగాక అంటే కర్ణుడు తల నరికేసింది ఆ బాణం. అంత శక్తి ఉంటే తప్ప పాపాత్ముల్ని చంపలేము. ఇప్పుడు లక్ష్మణుడు అలా పలికి బాణం వేశాడో లేదో చెవిదాకలాగి బాణం వేశాడు. ఈ ఆకర్ణాంతము లాగడం అంటారు దాన్ని, అంటే ధనుస్సు ఎక్కుపెట్టి ఈ తాడు చెవిదాకా లాగాలి, ఆ బాణం వదిలేడలాగ. దాన్ని సంస్కృతములో ఆకర్ణాంతము లాగి బాణము విడుచుట అంటారు, తెలుగులో చెవిదాకా అల్లెతాడును లాగి విడిచిపెట్టుట అంటారు. ఈ బాణం అలా విడవగానే పెద్ద భయంకర శబ్దం చేసుకుంటూ దబ్బ 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 చెట్లని వాటిని కూల్చుకుంటూ, దారిలో అడ్డొస్తున్న వాటిని చీల్చుకుంటూ, ఇంద్రజిత్తు వేస్తున్న బాణాలు చీల్చుకుంటూ వెళ్ళి ఇంద్రజిత్తు బలమైన తల నరికి అవతల పారేశాడు. ఇంద్రుణ్ణి బంధించి ప్రాణులకి కంటి మీద కునుకు లేకుండా చేసి ప్రపంచాన్ని గజగజలాడించి ఎన్నో పర్యాయాలు అదృశ్య రూపంతో ఉండి చివరికి రామలక్ష్మణులు కూడా స్పృహ కోల్పోయేలా చేసిన ఆ దుర్మార్గుడి శిరస్సు తెగి లంకలో పడిపోయిందండి. దాంతో రాక్షసులు హడిది పారిపోయారు. వాడి తల పడగానే మొండెం క్రమంగా నేల మీద ఒరిగిపోయింది. ఇక లక్ష్మణ జయం జయం లక్ష్మణో జయతీత్యేవం వాక్యం విశ్రావయం వస్తదా వానరులంతా జై హో లక్ష్మణ అన్నారు, లక్ష్మణుడికి జయమన్నారు. బ్రహ్మానందంతో విభీషణుడి దగ్గరకు వచ్చి, మహాత్మా వీడిని సంహరించావు, వీడంత తేలిగ్గా చావడం అనగానే ఇదంతా నీ సహకారం అన్నాడు ఆయన. వీళ్ళు వెళ్ళి రామచంద్రుడి పాదాలకి నమస్కరించారు. ఇక ఆ పూట రామచంద్రుడు, లక్ష్మణ నువ్వు చేసిన ఘనకార్యం అటువంటిదా ఇటువంటిదా, నాకు సంతోషం కలిగించావు, ఈ ఇంద్రజిత్తు పోవడంతో లంకానగరం అనాథ అయిపోయినట్టే, ఇక మిగిలిన రావణాసురుణ్ణి వధించడమే మిగిలిందన్నాడు. ఆ సమయంలో సుగ్రీవుడు, విభీషణుడు వీళ్ళందరూ కూడా లక్ష్మణ ఇంద్రుణ్ణి బంధించిన ఇంద్రజిత్తుని ఈ పూట అవలీలగా చంపివేశావు, యుద్ధం అంటే మీదే, ఆహా ఈనాడు కదా ప్రపంచానికి ఆనందం కలిగిందన్నారు. ఇలా ప్రతి వ్యక్తి లక్ష్మణుడిని ప్రశంసించాడు. ఎందుకంటే యుద్ధంలో రావణాసురుడి కంటే వీడితో యుద్ధం చేయడం కష్టమండి బాబు, వీడు అదృశ్య రూపంతో ఉంటాడు, అటువంటి వాడు తెచ్చాడు వాడు. ఇక అక్కడ రావణుడు పరమ దుఃఖం పొందేశాడు. ఇంద్రజిత్తు, ప్రియపుత్ర చివరికి నువ్వు కూడా మరణించావా, యోధులారా ఎంత పెద్ద పొరపాటు జరిగింది, ఇక ఈరోజు నేను ఆ రాముడో తేలిపోవాలి. ఇలా అంటూ ఉండగానే వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది, అసలు ఈ సీతను ఇక్కడికి తీసుకురాబట్టి కదా ఎంత గొడవ జరిగింది, దీనిని చంపి పారవేస్తాను ఈ పూట అని అమాంతంగా కత్తి తీసి, ఆనాడు మాయా సీతని వధించాడు మా అబ్బాయి, నేను మాయా సీతని కాదు ఒరిజినల్ సీతను నరికి పారేస్తాను, ఎవరక్కడ పట్టుకునండి కత్తి అని ఒక పెద్ద కత్తిని బొట్టులు పట్టుకొచ్చేవగా అది పుచ్చుకొని తన వెంట సైనికులు వస్తూ ఉండగా ఈ అశోకవనంలో గడిపోయాడు. అశోకవనంలో సీత కేసు వెళ్ళిపోతుంటే సీతాది వాడిని చూసి వణిగిపోయింది, కత్తిలా దూసి వెతకు వస్తున్నాడు కదా, అయ్యయ్యో ఎంత పెద్ద పొరపాటు చేశాను నేను, ఆనాడే హనుమంతుడు నా భుజం మీద ఎక్కమ్మా నేను తీసుకుపోతానంటే ఆయనతో వెళ్ళిపోయి ఉంటే వాడు ఇలా అయ్యేది కాదు, ఈ దుర్మార్గుడు మీదకు వచ్చిన నరికి చనిపేస్తున్నాడు. హనుమతోసి యద్వాక్యన్న కృతం క్షుద్రయామయ, నేను అమాయకురాన్ని మూర్ఖురాన్ని కనుక ఆనాడు హనుమంతుడి మాట వినలేదు. ఆనాడే హాయిగా హనుమంతుడి వీపు మీద కూర్చుని వెళ్ళి ఉంటే ఇవాళ నాకు ఈ గండం వచ్చేది కాదు, ఈ దుర్మార్గుడు నన్ను సంహరిస్తాడేమో అని బాధపడుతూ ఉండగా ఆ సమయంలో అక్కడికి సుపార్శ్వుడు అని పేరు కలిగిన రావణునికి బాగా ఇష్టుడైన ఒక మేధావి బుద్ధిమంతుడు మంత్రి వచ్చాడు. టక్కున రావణునికి నమస్కరించి అతను రెండు చేతులు గట్టిగా పట్టుకుని, ఇదేమిటి ప్రభు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నావు, అకార్యం చేస్తున్నావు, నువ్వు కుబేరుణ్ణి జయించిన కుబేర సోదరుడివి, దశగ్రీవుడివి, నువ్వు కోపావేశంలో ఒళ్ళు మరిచిపోయి ధర్మం మరిచిపోయి స్త్రీని చంపబోతున్నావు, నువ్వు ఆవిడ్ని ఎందుకు తెచ్చావు, సౌందర్య వ్యామోహితుడివై ఆమెను పొందాలని, ఆవిడ్ని అంతమొందించాలని కాదు, ఆడదాన్ని చంపకూడదు, అందులో కాంక్షించిన స్త్రీని అసలు చంపకూడదు, నీకు కసి ఉంటే రాముణ్ణి చంపు, లేదా ఈవిడిని తీసుకెళ్ళి రాముడికి అది ఇది కాకపోతే ఈవిడిని పొందడానికి ప్రయత్నించు, అంతేగాని చంపవద్దు, దీనివల్ల నీకున్న కీర్తి నశిస్తుంది అని గట్టిగా ధైర్యం చెప్పి, ఇవాళ కృష్ణపక్ష చతుర్దశి, ఈరోజే యుద్ధ సన్నాహం చెయ్యి, రేపు అమావాస్య, అమావాస్య నాడు యుద్ధమునకు బయలుదేరితే అది కూడా ఎలాగా చతుర్దశి నాడు ఏర్పాట్లు చేసుకుని అమావాస్య నాడు యుద్ధానికి వెళ్ళి వెళ్లే ముందు జంతు బలిస్తే ఇంకా అటువంటి వాడికి తిరుగుండదంటారు. నువ్వు తిరుగులేని యుద్ధం చేసి రాముణ్ణి సంహరించి వానరుల్ని సంహరించి అప్పుడు సీతని పొందనగానే మంచి మాట చెప్పావు అని కోపం విరమించుకుని కత్తి వరలో దూసి వెనక్కి వచ్చాడు వాడు. భగవంతుడే ఎప్పటికప్పుడు ఇలాగా సీతాదేవికి రక్షణ పెడుతున్నాడు. సాక్షాత్తు జగన్మాత ఆవిడ, ఆవిడకి రక్షణ ఎవరు చేస్తారు, ఆవిడే బుద్ధి కల్పిస్తోంది, మళ్ళీ బుద్ధి మారుస్తోంది. రావణుడు ఈ రాత్రికి రాత్రి యుద్ధానికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నట్ట, ఇంకా పొద్దున దాకా ఆగితే కాదు ప్రమాదం అనుకుని, చెప్పాను కదా పోయే కాలం వచ్చిన వాడు మంచి మాట వినడం, ఈ రాత్రి ఏర్పాట్లు చేసుకుని యజ్ఞం చేసి మర్నాడు అమావాస్య నాడు బలులు ఇచ్చి యుద్ధానికి వెళితే విజయం వచ్చేది, కానీ వాడికి ఇంకా ఆగబుద్ధి కాక ఇప్పుడే బయలుదేరి యుద్ధానికి పోదామన్నాడు. మహాసైన్యాన్ని వెంట పెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆ సమయంలో రావణుడు సైనికుల్ని వెంట పెట్టుకుని చీకటి పూట యుద్ధానికి వెడుతూ ఉంటే రాక్షస స్త్రీలు భవనాల మీద నుంచి చచ్చిపోయిన తమ వాళ్ళని చూశారట. వాళ్ళు కొంతమంది యుద్ధరంగానికి వచ్చారు, మరికొంతమంది ఏమో భవనాల మీద నుంచి చూశారు. వాళ్ళంతా గుండెలు బాదుకుంటూ ఎంతమంది చచ్చిపోయారు మా వాళ్ళు అని పేరు పేరున ఒక్కొక్కడిని తలుచుకుని ఏడవడం మొదలుపెట్టారట. ఒకత్తి, ఏమండి పోయారా మీరు, మీరు బతికున్న రోజుల్లో అరటి పండు తొక్కలు మీరు తిని పండు నాగుపెట్టేవారు, ఇప్పుడు పండు తొక్క నేనే తినవలసి వస్తుంది మీరు లేక అని ఒక ఆవిడ ఏడ్చింది. మరొక ఆవిడ, అయ్యో నా జుట్టు భయంకరాకారంతో ఉండేది, ఆ భయంకరమైన జుట్టు, విరబోసుకున్న జుట్టు, పేలుతూ ఉన్న జుట్టు, నువ్వు వచ్చి నూనె రాసి అలా చక్కగా దువ్వెంతో దువ్వి విరిగిపోతున్న దువ్వెనలకు కొత్త దువ్వెనలు తెచ్చి జడ వేసేవాడివి, ఇప్పుడు నా జడ ఎవడేస్తారు, నా మెడలా ఉంది అందు ఒకత్తి. ఏవో రకరకాల పాతవన్నీ గుర్తుకొస్తాయి కదండి, బతుకున్నప్పుడు గుర్తుకురావు కానీ చచ్చిపోయాక మొగుడు ఎక్కడ లేనివి గుర్తుకొస్తాయిట. అయ్యో ఎంత మంచివాడు, ఏది బతుకుంటే వాడిని కాల్చుకుని తిని చచ్చాక వాడు మంచివాడు అంటాం. భర్తల కోసం కొందరు ఏడ్చారు, విధవ అంటే విధవలు అయిపోయి భర్తల కోసం, హతపుత్రాశ్చ కొడుకులు చచ్చిపోయి వాళ్ళ కోసం కొందరు ఏడ్చారు, క్రోశంత్యో హత బాంధవాః రాక్షస్యః సహ సంగమ్య దుఃఖార్తా పర్యదేవయన్. బంధువులు పోయి కొందరు, అన్నలు పోయి కొందరు, తమ్ముళ్ళు పోయి కొందరు, ఇలా దుఃఖంతో గుండెలు బాదుకుని ఏడ్చారు. చివరికి అందరూ కలిసి శూర్పణఖని తెగతిట్టేశారు, పక్కనే ఉంది శూర్పణఖ, దిక్కుమాలిందారా నువ్వు కదే మా రాక్షస జాతిని నాశనం చేసావు, ఏమేమి నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా, కథం శూర్పణఖ వృద్ధ కరాళ నిర్ణతోదరి, నీ ముఖం భయంకరమైనది, ముసలిదానివి, ముసలి డొక్కు పీరుగువి నువ్వు, నీ ముఖం అంతా దరిద్రమే, నీ కోరలు ఎలా ఉన్నాయి, ఈ పొట్టేమిటి, ఈ బాణకడుపు వేసుకుని, ఈ జుట్టు ఏమిటి, నీ అందానికి రాముడు కావలసి వచ్చాడని తిట్టారండి, నీ బోడి అందానికి రాముడు కావలసి వచ్చాడా, ముసలి పేరుగా పరమసుందరాకారుడు నీలమేఘఛాయ శరీరుడు మన్మథాకారుడైన రాముడు కావలసి వచ్చాడా, ఆయన వెంట పడతావా, ఆయన కాదంటే లక్ష్మణుడు వెంట పడతావా, వాళ్ళు ముక్కు చెవులకు వస్తే కరదూషణాదులను ఉసుగొలుపుతావా, వాళ్ళు చచ్చిపోతే రావణాసురుని ఉసుగొలిపావా, నువ్వు కదే మా మొగుళ్ళని చంపావు అని కొంతమంది మీదకి చేతులెత్తి దాన్ని రెండు పీకారు, అది కుయ్యో ముర్రు అని పారిపోతూ ఉంటే దాని జోలికి ఎందుకురా మనవాళ్ళు చచ్చి ఏడుస్తుంటే మళ్ళీ ఏడిపించడం ఉన్నారు కొంతమంది, మొత్తం అందరికీ దృష్టి అంతా శూర్పణఖ మీదే పడింది. చొప్పనాతిది ఇది ఎక్కడ పుట్టింది రా లంకా నగరానికి నాశనానికి అనగా, మరొకళ్ళు ఏమన్నారు మనకు ముందే తెలుసు, మండోదరి ద్వారా మేము విన్నాం, ఒకప్పుడు దేవతలంతా కలిసి ఈ రావణాసురుడి బాధ తట్టుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మదేవ ఈ దుర్మార్గుడు మమ్మల్ని సంహరిస్తున్నాడు అనగా, అప్పుడు ఆయన నరుడు ఒకడు పుడతాడు, ఆ నరుడి చేతిలో వీడు చస్తాడని శపించాడు, ఆ శాపం వ్యర్థంగా పోతుందా, ఆ తర్వాత వీళ్ళు ఏది బ్రహ్మ ఇంద్రాది దేవతలు శివుడి దగ్గరికి వెళ్ళారు, శివుణ్ణి ప్రార్థించారు, అప్పుడు శివుడేమన్నాడు మీరేం కంగారు పడకండి, ఒక మహాశక్తి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి స్త్రీ రూపం ధరిస్తుంది, ఆ స్త్రీ వెంట పడతాడు రావణాసురుడు, ఆ స్త్రీ లంకకు వచ్చిందా, లంక మొత్తం నాశనమైపోయినట్టే అన్నాడు. శివుడు చెప్పిన ఈ విషయాన్ని మండోదరి రావణునికి చెబుతూ ఉంటే మేము విన్నాం, అదిగో ఆ స్త్రీయే సీత ఆదిలక్ష్మి, ఆవిడ వైకుంఠం నుంచి వచ్చింది, శివుడు ఇచ్చిన వరం వ్యర్థమవుతుందా, అందుకే ఆవిడ భూలోకంలో పుట్టి లంకను నాశనం చేస్తోంది, ఈ సీతాదేవి వల్ల లంక అంతా నాశనం కాక తప్పదు, ప్రళయకాలంలో మృత్యుముఖంలోకి వెడితే ఎలా బతకమో అలాగే సీత వచ్చాక లంకలో ఎవరు బతకరు, ఎంతమంది చెప్పారండి వాడికి, విభీషణుడు చెబితే కూడా వినలేదు దుర్మార్గుడు మనందరినీ చంపేస్తున్నాడని కొందరు ఏడ్చారు. ఈ ఏడుపులన్నీ వింటున్న రావణాసుడు చెవులు చిల్లులు పడిపోయి, తెగతిడుతున్నారు కదా వాడిని ఇప్పుడు, పూర్వం అయితే ఏదైనా అనేవాడు, ఇప్పుడు భర్తలు పోవడం వల్ల సోదరులు పోవడం వల్ల వాళ్ళకు వచ్చిన బాధని ఆయన కాదనలేడు, అందుకని ఏమనలేక ఘోర యుద్ధం చేశాడండి, శ్రీసారి మాత్రం రావణాసుడు ప్రాణానికి తెగించి యుద్ధం చేశాడు, రావణుడు క్రుద్ధుడై బంగారపు బాణాలు విడిచిపెడుతూ ఉంటే సుగ్రీవాదులు వాడితో యుద్ధం చేశారు, అందులో విరూపాక్షుడు చచ్చిపోయాడు, విరూపాక్షుడు చావడంతో విరూపాక్షుడు తనకి కొడుకు కంటే ఎక్కువ, అందుకే రావణాసురుడు ఒక భయంకరమైన శక్తి తీసుకుని జాంబవంతుడి మీద వేశాడు, జాంబవంతుడి మీదకు వస్తున్న శక్తిని లక్ష్మణుడు మధ్యలో నరికేశాడు, అప్పుడు మహాపారశ్వుడు జాంబవంతుడు ఇద్దరు యుద్ధం చేశారు, అంగదుడు మహాపారశుణ్ణి చంపిపారవేశాడు, ఆ తర్వాత సీతని చంపవద్దు అని చెప్పిన సుపారశుణ్ణి సంహరించాడు, ఆ సమయంలో రాముడు రావణుడు ఎదురుగుండా ఢీకొన్నారు, రామరావణుల మధ్యలో యుద్ధం జరిగిందిట, అది భీకర యుద్ధం, ప్రళయకాలపు యుద్ధం అన్నమాట, రాముడు ఆగ్నేయాస్త్రం వేసి రావణాసురుణ్ణి ఆసురాస్త్రం వేస్తే ఆసురాస్త్రం ధ్వంసం చేశాడు, రావణుడు చావు దెబ్బలు తట్టుకోలేక ఈ దెబ్బతోటి మొత్తం వానరులందరూ నాశనమైపోతున్నారు చూడండి అని ఒక తీవ్రమైనటువంటి శూలం తీసుకున్నాడు, ఒక మహాశూలం, దానికి శక్తి అని పేరు, దానికి 8 గంటలు ఉంటాయి, కొంచెం గుర్తుపెట్టుకోండి, ఆ శక్తి అనే ఒక ఆయుధం ఈటిలో ఉంటుంది, పైన 4 గంటలు కింద 4 గంటలు 8 గంటలు ఉంటాయి, అదొకప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చాడు అతనికి, అది తీసుకుని ఈ శక్తి దెబ్బకి నువ్వు చచ్చిపోయావు లక్ష్మణ అని లక్ష్మణుడి మీద వేశాడు. ఆ శక్తి వస్తూ ఉండగా లక్ష్మణుడు దాన్ని బాణాలతో ఎంత కొట్టినా ఆ బాణాలని విరిచి నరికేసి మీదకు వస్తోంది. వెంటనే రాముడు ఇలా అన్నట్ట, స్వస్త్యస్తు లక్ష్మణాయేతి మోఘాభవహతోద్యమ రావణేన రణే శక్తి క్రుద్ధే నాశీ విశోపమా. ఓ శక్తి, లక్ష్మణునికి శుభం కలిగించు. నీవు ఎవరినైనా చంపగలవు. బ్రహ్మ నిన్ను ఇస్తూ రావణునికి ఇతరులను చంపే శక్తిని ఇచ్చాడు. కానీ ఈరోజు నువ్వు లక్ష్మణుడి కేవలం దెబ్బ మాత్రమే కొట్టు, ప్రాణములను హరించే నీలో ఉన్న శక్తి నశించుగాక, నీకు స్వస్తి లక్ష్మణ అన్నాడు. దాంతో ఏమైపోయింది, రావణుడు వేసిన శక్తి లక్ష్మణుడి గుండెలు చీల్చుకుని బయటకు వచ్చి తిరిగి భూమిలో కలిసిపోయింది. కానీ లక్ష్మణుడు ప్రాణం పోలేదు, స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. లోతుగా నాటుకోవడంలో కింద పడిపోయాడు. ఆ సమయంలో రాముడు లక్ష్మణుడు పడిపోతే శోకించడం మాని తీవ్రమైన బాణాలతో చితక్కొట్టి రావణుడి యుద్ధరంగం నుంచి పారిపోయేలా చేశాడు. రాముడి బాణం దెబ్బలకి అడిలి పారిపోయి రథం తోలుకుని వెనక్కి వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఇప్పుడు ఏమైపోయింది, లక్ష్మణుడు స్పృహ లేకుండా కింద పడ్డాడు. దగ్గరకు వచ్చి చూస్తే అసలు పెద్దగా ఊపిరి అట్టంలో కొంచెం అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నాడు. అది చూచిన రామచంద్ర ప్రభు తీవ్రమైన వేదనకు గురైపోయాడు. అయ్యయ్యో, ఎంతోమంది వీరుల్ని చంపిన, ఇంద్రజిత్తుని కూడా చంపిన లక్ష్మణ ప్రభు ఈ రోజులా పడిపోయాడు. ఈ లోకంలో భార్య చచ్చిపోతే చాలామంది వెంటనే పెళ్లి చేసుకుంటారు, కాబట్టి ఇంకో భార్య కావాలంటే దొరుకుతుంది. ఓ స్నేహితుడు పోతే స్నేహితుడు దొరుకుతాడు, బంధువు పోతే బంధువు దొరుకుతాడు. కానీ లక్ష్మణుని వంటి సోదరుడు తోబుట్టు దొరకమంటే దొరకడన్నాడు రాముడు. ఎంత మంచి శ్లోకం అండి అది. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాతా సహోదరః. ఏ దేశంలో అయినా భార్యలు దొరకమంటే దొరుకుతారు. కొంతమంది బోలెడు పెళ్లి చేసిన వాళ్ళు లేరు. ఒకవేళ భార్య చచ్చిపోతే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక స్త్రీ దొరుకుతుంది, బంధువులు దొరుకుతారు. కానీ సోదరుడు ఏకోదరుడు దొరకమంటే దొరకడు, అందులో లక్ష్మణుడు లాంటి తమ్ముడు దొరకడు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు సుషేణుడు రాముడి దగ్గరకు వచ్చి, మహాత్మా ఇతడి ముఖంలో ప్రేత కళ లేదు, ఇతడు బతికే ఉన్నాడు, ఇతడిని మనం మళ్ళీ సజీవుణ్ణి చెయ్యొచ్చు. ఈ పని ఎవరో కాదు, హనుమంతుడే చేస్తాడు. హనుమ వెళ్ళు, లక్ష్మణుడు బ్రతుకుతాడు, సంజీవనాన్ని తెమ్మన్నాడు. వెంటనే హనుమంతుడు మళ్ళీ సంజీవన పర్వతానికి బయలుదేరాడు. ఇది ఒక అద్భుతమైన గాథ. ఈ గాథని మళ్ళీ మనం రేపటి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభోస్తు నిత్యం లోకా సమస్త శుక్రభంతు.